6-8. యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయ్. సో ఇప్పుడు మనం కూడా ఏమని అడుగుతున్నాం? కృప కోసం అడుగుతా ఉన్నాం. సో యెహోవా దృష్టి యందు నోవహు కృప పొందిన వాడయ్యాడు. సో కృప పొందుకుంటే ఏమవుతుంది? చదవండి, అక్కడే ఉంటుంది. తర్వాత వచ్చిన చదవండి అమ్మా. కృప పొందుకుంటే మనం ఏం చేస్తామంటే దేవునితో నడుస్తాం. అర్థమైందా? కృప పొందుకుంటే దేవునితో నడుస్తాం. దేవుడు మన జీవితాల్లో ఉండి పనిచేస్తాడు అనే దాని అర్థం అంటే ఆయన నిన్ను చూసి ఆకర్షించుకుంటేనే మనం అసలు ఆయన దేవుడిని నమ్ముతాం. అలా నమ్ముకోవడాన్ని బట్టి దేవుడు కృప మన జీవితంలో ఉంది కాబట్టి ఆయన మనతో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ తెలియాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే ఒక పాపి వెళ్ళి దేవునితో ఉండడం కాదు, దేవుడు వచ్చి ఒక పాపిని మంచి వ్యక్తిగా అంటే తన ఒక చిన్న విషయం చెప్తాను, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు సహాయం చేయండి, ఈ ప్రదేశంలో ఉన్నటువంటి మీ ప్రతి ఒక్క మాట మా జీవితాలను కట్టేదని నమ్ముచున్నాం తండ్రి. ఈరోజు మేము మాట్లాడుకుంటున్న ప్రతి మాట మా జీవితాలను కట్టేది గాను అన్నిటికీ మించి నువ్వు మమ్మల్ని బలపరిచి మా జీవితాల్లో ఉన్నావన్న విషయానికి ప్రభువా అటు నీ కృపకాయి నాయన ప్రతి ఒక్కరూ నాయన ఆశపడుతుండగా నీతో నడిచే వారిగా మమ్మల్ని ఉంచమని బలపరచమని మా ఆత్మీయ స్థితులను ఎదుగుచూ ఉండగా ప్రభువా అనేక మందికి ఆశీర్వాద కారకంగా మమ్మల్ని ఉంచుతున్నందుకు వందనము, స్తుతి, స్తోత్రం. సహాయం చేయండి, ఎస్పెషల్లీ చిన్న బిడ్డలను నాయన మీరు కాచి వారి విషయాల్లో మీకున్నటువంటి ఆ గొప్ప కంఫర్ట్ అష్యూరెన్స్ను వారికి ఇవ్వమని వాక్యం ద్వారా ప్రతి విషయంలోనూ సమాధానమునందని గ్రహించగలిగిన వాక్యం దగ్గరకు రావడానికి సహాయం చేయండి. బలపరచండి, నీ నెమ్మది సమాధానములతో ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క వ్యక్తిని ఆదరించమని ప్రభువ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. సో ఇది చాలా బేసిక్ విషయం. నేను ఇప్పుడు మూడు ప్రదేశాల్లో దేవుడు ఉన్నాడు అన్న విషయాన్ని నేను చూద్దాం అనుకుంటున్నాను. మూడు ప్రదేశాల్లో ఆ మూడు ప్రదేశాలు ఎందుకుందో చెప్పాలి. చెప్పాలి, మాట్లాడండి. ఆడ చూసారా? మీ ఆయన ఉన్నాడో లేదు చూసుకున్నావా? చూడండి అమ్మా, అక్కడ ఉన్నారని నేను అన్నాను, చూడండి. చెప్పాలి ఎందుకు అక్కడ ఉన్నారని నేను చెప్పగలిగాను అంటున్నాను. చెప్పాలి, ఎందుకు అక్కడ ఉండి ఉంటారు? నేనైతే గ్యారంటీ చెప్తున్నాను. యోహాన్ సువార్త 14:17, ఇప్పుడు చెప్పండి నా మూడు ప్రదేశాలు ఎందుకు ఉన్నాయి? చెప్పాలి, చెప్పాలి. సో ఆయన మీతో కూడా నివసించిన మీలో ఉండు. నేను ఆ మూడు ప్లేసులకు వెళ్ళాను కాబట్టి దేవుడు అక్కడికి వచ్చాడు. వాళ్ళల్లో ఉండే సంగతి నేను మాట్లాడలా. నేను ఎక్కడికి వెళ్తే దేవుడు నాతో ఉంటాడు కాబట్టి హీఈస్ దేర్. అందుకే చెప్పాను అక్కడికి వెళ్ళాను ఉందాను. ఈరోజు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అంటే, మనం దేవుడు ఎక్కడ ఉంటాడు అంటే వెతకాల్సి వస్తుంది. బట్ ఆయన ఏమంటాడు, కృప పొందుకున్నాం కాబట్టి దేవునితో సహవాసం ఉంటుంది, దేవుడితో మనం నడవాలని ఆయన ఆశపడతాడు. అందుకనే నీకు ముందు దూతలు పంపించేస్తున్నాను, వెనక ప్రొటెక్షన్ కూడా ఇస్తున్నాను, నువ్వు వెళ్ళిపోవా అంటే, అప్పుడు మోషే అంటాడు, అయ్యా నీ కటాక్షము నా పట్ల కలిగి ఉన్నదని జనాలకు తెలియాలి అంటే నువ్వు నాతో వచ్చినప్పుడే కదా అని. ఈరోజు మనకు తెలియాల్సిన విషయం కూడా అదే. నీ జీవితంలో ప్రాబ్లమ్స్ ఉన్నాయా? క్రైస్తవ్యం నమ్ముకుంటే పాపాలు పోతాయి, అలాగే అండి ఏమన్నా కష్టాలు ఉన్నా కూడా అవి కూడా పోతాయి. అన్నీ డెఫినెట్గా కరెక్టే. నువ్వు క్రిస్టియన్ అయినా కాకపోయినా నీకు ప్రాబ్లం ఉంటుంది. కాకపోతే నీకు ప్రాబ్లంతో పాటు దేవుడు నీతో ఉంటాడు కాబట్టి ఆ 118వ కీర్తన చూడండి. నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. చాలమ్మా, సో మిగతా వాళ్ళకి వచ్చినట్టు మనకి ప్రాబ్లం వస్తుంది. కాకపోతే ఇక్కడ మనకు ఉండేటటువంటి ఒక ధైర్యం ఏంటంటే, యెహోవా మన పక్షముగా ఉన్నాడు కాబట్టి ఆయన నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు, నీ పక్షముగా ఉన్నాడు. సో నీకు ఈరోజు రావాల్సినటువంటి ధైర్యము అష్యూరెన్స్ ఏంటంటే, ఈరోజు మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు పాస్టర్ గారు వచ్చి మీతో ఉంటే మీకు ఎలా ఉంటుంది? డెఫినెట్గా బాగుంటుంది. ఒక వచ్చి ఒక ప్రార్థన చేస్తేనే చాలా ధైర్యం ఆదరణ వస్తుంది. సేవకుడు నోటికి సేవకుడికి ఇచ్చేటటువంటి విషయాల్లో దేవుడు చాలా ధన్యమంటారు. ఆయన గణపరుస్తాడు ఎవరిని? సేవకుడిని. ఎందుకంటే సంఘాన్ని నడిపించడానికి, సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుడు నోట్లో ఉంచే ప్రతి మాటను దేవుడు విలువిస్తాడు కాబట్టి ఆ ప్రార్థించే ప్రార్థనల నుంచి దేవుడు కార్యాలు చేయడానికి ఇష్టపడతా ఉంటాడు. సో ఒక ప్రార్థన చేస్తేనే అంత విడుదల లేదంటే అంత సమాధానం ఉందా? ఏకంగా ఆ పాస్టర్ గారు వచ్చి మన ఇంట్లో ఉంటే డెఫినెట్గా బాగుంటుంది. టీవీ చూడడానికి అవి కొద్దిగా వేరే విషయాలు, కానీ ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రం డెఫినెట్గా, ఇందాక అమ్మాయి చక్కగా చెప్పింది ఏమని, ప్రాబ్లం ఉన్నప్పుడు నిజంగా హార్ట్తో ప్రేయర్ చేస్తాం అంతే కదా, చాలా సీరియస్గా మాట్లాడతాం దేవుడితో, అసలు ఏం ప్రార్థన వింటున్నావా అని చాలా న్యాచురల్గా ఉంటుంది. ప్రాబ్లం ఉన్నప్పుడు ఏడుస్తాం, ఏది ప్రాబ్లం ఉన్నప్పుడు. మరి ఈ ప్రాబ్లమ్స్ ఇవేమి లేనప్పుడు మన ప్రేయర్ ఎలా ఉంటుంది? మామూలుగానే ఉంటుంది. అందులో ఎక్కడ ఫీలింగ్ ఉండదు. ఫీలింగ్ అంటే మాట్లాడుతున్నట్టుగాని అడుగుతున్నట్టుగాని ఏమి ఉండదు. ఉన్నా కూడా ఎవరైనా కిటికీలో నుంచి ఉన్నారంటే వాళ్ళకి ఏం అర్థం కాదు, మనం అడిగే మాటలు మనం చేసే పద్ధతులకు కూడా. ఆహా ఎవరితోనో మాట్లాడుతున్నారు అన్నట్లు ఉన్నాయి అనుకో, డెఫినెట్గా ఆహా ఎవరితో అండి, బట్ అలా ఉండదు. ఈరోజు దేవుడు మన నుంచి కోరుకుంటున్నప్పుడు ఏంటి ఆశిస్తున్నాడంటే, కృప పొందుకున్నటువంటి మనకు అర్థం అవ్వాల్సిన దేవుని సహవాసం, దేవుడు మన పక్షముగా మనతో ఉన్నాడు కాబట్టి. రోమా 8:26 సో పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఉండి మీతో సంచరించున్నాడు కాబట్టి, మీకు తోడుగా ఉన్నాడు కాబట్టి, ఇన్క్లూడింగ్ ప్రేయర్ కూడా ఎలా చేయాలో నువ్వు చేస్తా. సమస్తమును మేలు కొరకై సమకూడి జరుగుతున్నాయి. సో ఈ రోజు నీ లైఫ్ లో ఉన్న
అటువంటి డిఫికల్టీ ఏదైతే ఉందో, కష్టం ఏదైతే ఉంది, అది సమకూడి జరుగుతుందన్న విషయం నువ్వు అండర్స్టాండ్ చేసుకున్నంత కాలము కూడా ప్రభు ఉండి కూడా, దేవుడు నా జీవితంలో ఉండి కూడా ఇంత కష్టం వచ్చింది ఏంటి అన్న ఆలోచనే మనకు ఉంటుంది. లేదంటే మనం ఏమన్నా తప్పు చేసామా, మనం ఏమన్నా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నామా, అందుకనే ఏమంటారు ఈ కష్టం నా జీవితంలోకి వచ్చిందేమో అనిపిస్తుంది. ఇందాక బ్రదర్ చెప్పిన ఇన్సిడెంట్ చూడంలోనే ఫస్ట్ లో బాగానే ఉన్నాడు, ఆ డబ్బులు తీసుకోవడం మానేసిన తర్వాత బాగాలేదు అన్నాను. అంటే సో నువ్వు చేస్తున్న తప్పు మానేసావు కాబట్టి దేవుడు ఏం చేయాలి, ఏం చేయాలి, అవసరం తీసేయాలి. అంటే నువ్వు తప్పు చేయడం మానేస్తే దేవుడు ఇచ్చేయాలా, అదే కదా మరి కాన్సెప్ట్. నేను ఒక తప్పు చేస్తున్నాను ప్రభువా, మరి నీ వాక్యం చెప్పింది కాబట్టి తప్పు మానేస్తున్నాను, తప్పు మానేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? తప్పు చేసేటప్పుడు అడగడానికి ధైర్యం ఉందా నీకు? అంటే నువ్వు తప్పు చేస్తే అడగడానికి నీకు ధైర్యం, తప్పు చేస్తున్నా బోధిస్తా ఉంటాడు, మనల్ని హెచ్చరిస్తా ఉంటాడు, సరి చేస్తా వెళ్తా ఉంటాం. కాబట్టి డిఫికల్ట్ టైంలో మనం మీరు హెచ్చరించినను, మీరు లక్ష్య పెట్టడని నిర్మయ గ్రంథంలో అంటే క్షేమకాలం సమకూడి జరుగుతుంది కాదు. దేవుడు అంటే దేవుడు నీ పక్షంగా ఉండి, నీలో ఉండి, నీతో ఉండి సమకూడి జరుగుతున్నప్పుడు నువ్వు దేని గురించి అయినా ఎందుకు భయపడాలి? అందుకనే 30వ వచనం 31వ వచనం ఇట్లుండగా ఏముందో, దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుట వెనుదీయక ఇచ్చినవాడు మనందరి కొరకు ఆయనకు అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు. సో ఇమీడియట్ గా నువ్వు తప్పు మానేసావు, ప్రార్థన చేసావు, దేవుడు వెంటనే డబ్బాలు డబ్బాలు ఇచ్చేయడానికి లేదంటే సంచులు ఇచ్చేయడానికి, ఇదేమి తప్పు చేశాడు కాబట్టి అందుకని బ్లెస్సింగ్ అయిపోయింది, అది కాదు అసలు విషయం. నీ జీవితంలో ప్రతిదీ సమకూడి జరుగుతుంది అన్నప్పుడు దేవుడు నిన్ను మారుస్తూ ఉంటాడు, దేవుడు నిన్ను ప్రతి విషయంలోనూ చేంజ్ చేస్తూ ఉంటాడు. ఆ విషయం మనకు అర్థం కావాలి. ఆ 1000 రూపాయలతో నీకు బ్రతకడం కష్టంగా ఉంది అనుకున్నప్పుడు నీకు దేవుడు ఎక్కడ మొదలు పెడతాడు తెలుసా? నేర్పడం 500తో నేర్పుతాడు. నీకు 1000 రూపాయలు సరిపోకపోతే 1200 నీకు ఇవ్వడు దేవుడు, 500తో బ్రతకడం ఎలాగో నేర్పుతాడు. అప్పుడు నీకు 1000 రూపాయల విశాలతను చూడగలుగుతావు. దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు, ఇరుకులో విశాలత చేయడమే కాదు లేని దగ్గర క్రియేట్ చేయగలిగిన వాడు. ఏది భూమాకాశాలను సృష్టించేటప్పుడు అక్కడ ఏమీ లేదు, కానీ వాటిని క్రియేట్ చేయగలిగారు. దేవుడు నీ జీవితంలో ఉండడాన్ని బట్టి పరిస్థితులను ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. అంటే మీ పరిస్థితులను బట్టి మీరు ఎంత భయపడుతున్నారు. నేను కూడా భయపడతానులేండి, మీరు కంగారు పడకండి. భయపడుతున్నారు, మీరు ఏంటి చేస్తున్నారు దాన్ని బట్టి కాదు, మీరు దేవుడు కలిగి ఉండడాన్ని బట్టి, దేవుడు నీ పక్షంగా ఉండడాన్ని బట్టి, సమకూడి జరుగుతుంది చేస్తుంది. ఒకసారి నువ్వు దాన్ని ఎదుర్కోగలిగితే ప్రభు మన తోడుగా ఉన్నాడు, దాంట్లో నుంచి ధైర్యంగా మనం రావచ్చు. సో పెయిన్ లేకపోతే ఏమవుతుంది? బాధ లేకపోతే ఏమైంది? పెయిన్ కిల్లర్స్ వేసుకుంటాంగా. పెయిన్ లేకపోతే ఏమైంది చెప్పండి, మామూలుగా అర్థమైనది చెప్పండి. పెయిన్ లేకపోతే ఏమన్నా గొడవ ఉండదు అవునా? ఇంకా పెయిన్ లేకపోతే ఏమైందో తెలుసా? పెయిన్ లేకపోవడం అన్నది ఒక జబ్బు, అదేంటో తెలుసా? లెప్రసీ. లెప్రసీలో వాళ్ళకి కాళ్ళు వేళ్ళు చేతులు అన్నీ పోతాయి. ఎందుకు పోతాయో తెలుసా? పెయిన్ లేకపోవడాన్ని బట్టి. జబ్బు వల్ల అవి పోవు, మీకు అర్థమవుతుందా? ఆ జబ్బు వల్ల వేళ్ళు ఊడిపోవడం కాళ్ళు ఊడిపోవడం అనేది జరగదు. వాళ్ళకి పెయిన్ ఉండదు కాబట్టి నువ్వు నడుస్తున్నప్పుడు నీ కాళ్ళకి పెయిన్ వస్తుంది కాబట్టి దాని మీద రాళ్ళ మీద వెయ్యు, నీ కాళ్ళకి దగ్గర మండుతుంటుంది కాబట్టి నువ్వు దాని దగ్గర కాలు పెట్టవు. నీకు పెయిన్ తగ్గంలో ఇమీడియట్ గా నువ్వు వెనక్కి లాక్కుంటావు, రిట్రాక్ట్ చేసుకుంటావు. పెయిన్ ర్యాంగ్లోని ఇమీడియట్ గా నువ్వు ప్రేయర్ చేస్తావు, పెయిన్ ర్యాంగ్లోని ఇమీడియట్ గా నువ్వు హెల్ప్ కోసం చూస్తావు, పెయిన్ ర్యాంగ్లోని ఇమీడియట్ గా ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తావు. అది లేకపోతే నీకేమీ తెలియదు. సో దేవుడు ఏమి పిచ్చోడు కాదు, నీకు పెయిన్ పెట్టాడు అని అంటే, నీకు పెయిన్ లేకపోతే డెలివరీ కూడా అవ్వదు. తెలుసా విషయం? ఎందుకు ప్రొలాంగ్డ్ లేబర్ అవుతుందో తెలుసా? సఫిషియంట్ పెయిన్స్ లేకపోతే అవుతుంది. దేవుడికి తెలియదా? సో పెయిన్ నీ జీవితంలో ఎంటర్ అయింది అంటే ఇమీడియట్గా నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే సమకూడి జరుగుతున్నది కాబట్టి దీని నుంచి ఏ మేలును నేను పొందుకోవాలని దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అది నేర్పించమని దేవుణ్ణి మనం అడగాలి. సో పెయిన్ ఇమీడియట్ దాని ఏమంటారు, డెలివరీ తర్వాత ఏమొస్తుంది మీకు? ఏమొస్తుంది? రిలీఫ్ వస్తుందా? రిలీఫ్ రాదు, బేబీ వస్తుంది. అర్థమైందా? నీకు పెయిన్ రిలీఫ్ అయితే నీకు బేబీ వస్తుంది. మనం కూడా ఏమనుకుంటున్నామంటే ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ నొప్పి పోతే అమ్మాయి ఆ చాలే, బట్ ఏం పొందుకున్నావు? పెయిన్ రిలీఫ్ అయితే నువ్వేం పొందుకున్నావు? అది తెలియకపోతే దేవుడు ఏదైతే దేవుడు బ్లెస్ చేయడం అనేది చాలా సింపుల్ ఇష్యూ. ఎందుకంటే దేవుడు నిన్ను తయారు చేసిన అందుకు, ఎందుకు బి ఏ బ్లెస్సింగ్ టు అదర్స్, వేరొకళ్ళు బి అలర్ట్, కేర్ఫుల్ గా ఉండండి. దేవుడు నీ జీవితంలో తీసుకొస్తున్న మార్పు అనేక మందికి అది వెలుగుగాను ఆశీర్వచనంగా ఉండబోతుంది. కాబట్టి కష్టం వచ్చినప్పుడు మనకు ఉండాల్సిన ధైర్యం ఏంటంటే దేవుడు మన పక్షం ఉండగా మనకి అవడం. రెండు విషయాల్లోనూ ఎక్కడ ఇందాక ఇరుకులో ఉన్నప్పుడు కూడా దేవుడు మాట అంటున్నాడు, ఏమని? ఆయన మన పక్షముగా ఉంటాడు అని. కాబట్టి అడుగుడి మీకు ఇవ్వబడను. ఎస్, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు అన్నప్పుడు నువ్వు అప్పుడు ఏమడిగినా ఏదడిగినా నీకు అర్థమవుతుంది. లేకపోతే ఏమడుగుతావు? దేవుని కృప నీ దగ్గరకు ఉంది, దేవుడు నీతో ఉన్నాడన్న విషయం నీకు అర్థకపోతే ఏం పొందుకోవాలన్న దగ్గర మన ఆలోచన ఆగిపోతుంది. అందులో నువ్వు బ్లెస్సింగ్ పొందుకోవడం మాత్రమే మిగిలిపోతుంది. కానీ దేవుడు నిన్ను ఎలాంటి స్థితిలో చూడాలనుకుంటున్నాడన్న విషయాన్ని మనం మర్చిపోతాం. కాబట్టి ఒక పెయిన్, ఒక ఇబ్బందిలో నుంచి ఫైనల్గా నువ్వేంటి మార్పు నువ్వు కోరుకుంటున్నావు, మార్పు వస్తున్నది అన్నది దేవుడు చూస్తాడు. ఒక పెయిన్ వచ్చిన తర్వాత నీ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చిందని దేవుడు చూస్తాడు. కానీ మనం ప్రార్థన చేసినప్పుడు మనం ఏం చూస్తాం? ప్రార్థన చేసాము, పెయిన్ పోయింది, పెయిన్ పోద్ది, బట్ ఏమొచ్చింది? పెయిన్ పోవడానికి అయితే అసలు క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంటి? పెయిన్ నీ జీవితంలోకి నొప్పిని అనుమతించాల్సిన అవసరం ఏంటి? అది పోవడానికే అయితే. కాబట్టి దేవుడు మన జీవితాల్లో అనుమతించిన ప్రతిదానికి కూడా సమస్తము సమకూడి జరుగుతున్నాయి అన్న భావన మనకు అర్థమవ్వాలి అంటే ఎవ్రీడే పెయిన్ వచ్చినప్పుడల్లా దేవుడిని అడగాల, ప్రభువా దీంతో నాకేం నేర్పిస్తున్నావు అని, అవునా? దీంతో నాకు ఏం నేర్పిస్తున్నావు అని అడగాలి. సో నీ ఈచ్ పెయిన్, ప్రతి పెయిన్ కూడా దేవుడి దగ్గరికి నిన్ను పట్టుకెళ్తుంది. అప్పుడు నీకు అర్థమవుతుంది, ఇరుకులో నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు విశాలతను నువ్వు చూడగలుగుతావు. అప్పుడు దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది, ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది సో దేవుని ప్రేమ నుంచి మనల్ని ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నాడు పౌలు, నమ్ముతున్నాడు. అమ్మాయి మీకు వచ్చిన పెయిన్లు బట్టి దేవుడు ప్రేమ నుంచి వాడు. కానీ మనం మాత్రం ఈరోజు మన ప్రార్థనకి సమాధానం లేకపోవడాన్ని బట్టి, మన జీవితంలో ఉన్న కష్టాన్ని బట్టి, పెయిన్ బట్టి మనం దేవుడి మీద అలుగున్నాం, దేవుడి మీద అలుగున్నాం. అలా ఎవరైనా అలుగున్నా లేదంటే అలాంటి బాధలో ఉంటే ఈ వాక్యాన్ని బట్టి ఒకసారి ధైర్యం తెచ్చుకుని దేవుణ్ణి చప్పట్లు కొడదాం. ఎందుకంటే దేవుడు సమస్తాన్ని సమకూడి జరిగించున్నాడు కాబట్టి. ఈరోజు వరకు నీ జీవితంలో ఉన్న పెయిన్ నువ్వేమనుకుంటున్నావంటే నాకు ఎందుకు ఇచ్చావు ప్రభువా ఈ పెయిన్ అని. క్రీస్తు సిలువలో మరణం అందకపోతే ఈరోజు నువ్వు నేను కూడా మన పాపాలు మనం కడుక్కోవడమే సరిపోతుంది. క్రీస్తు సిలువలో మరణించకపోయినట్లయితే ఈరోజు మన పాపాలను మనం కడుక్కోవడానికి ఇంకా గొర్రెల్ని మేకల్ని ఏటేటినో బలిచ్చుకుంటానే సంవత్సరం అంతా కూడా ఈ స్లాటర్ హౌస్కి రావాల్సి వచ్చేది. బట్ క్రీస్తు ఒక్కసారిగా మరణించడాన్ని బట్టి సదాకాలం మనల్ని పరిపూర్ణులుగా పరిశుద్ధులుగా ఎంచబడ్డాము చేయబడ్డాము. సో వన్స్ ఫర్ ఆల్ దేవుని దగ్గరికి మనం చేరుకోవాలంటే క్రీస్తు ద్వారా మాత్రమే చేరుకోగలుగుతాము. కాబట్టి నీ జీవితంలో నువ్వు చేసేటటువంటి తప్పు ఇబ్బందిని బట్టి వాటిని లేకపోవడాన్ని బట్టి దేవుని దగ్గరికి రావడం కాదు, మనం చేసేటటువంటి నీతిని బట్టి ఏ రోజు దేవుని దగ్గరికి మనం రాగలిగిన వారం కాదు. క్రీస్తు ద్వారా మాత్రమే మనం దేవుని దగ్గరికి రాగలుగుతాం. సో నీ జీవితంలో నీకు ఎప్పుడైనటువంటి ఇబ్బంది వచ్చినా పెయిన్ వచ్చినా శోధన వచ్చినా కూడా నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే దేవుని దగ్గరికి రావడానికి అది అడ్డంకి కాదు. ఎందుకు? ఎందుకంటే అదే టైము దేవుని దగ్గరికి వచ్చి నువ్వు దాన్నేమంటారు పశ్చాత్తాపడడానికి, రిపెంట్ అవ్వనుక అదే సమయం. నువ్వు అది లేనప్పుడు దేవుని దగ్గరికి రావాల్సిన అవసరం కూడా లేనేలేదు. అన్నిటికీ మించి నీ హృదయంలో ఉన్న దేవునితో నువ్వు చెప్పుకోవాలి, ప్రభువా ఇదిగో ఈ బలహీనత నుంచి ఈ శోధన నుంచి నేను విడుదల పొందాలంటే నీ సహాయం నాకు కావాలి. ఏ విషయంలో మనం దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నామో దాన్ని దేవునికి అప్పచెప్పుకోవాలి. ఏ విషయాలను బట్టి అయితే ప్రార్థన చేయలేకపోతున్నామో, ఏ విషయాలను బట్టి అయితే మనం బైబిల్ చదవలేకపోతున్నామో, ఏ విషయాలను బట్టి అయితే మనం దేవునికి వ్యతిరేకంగా చేస్తాం అనుకుంటున్నామో, యాజిటీస్గా ఆ లిస్ట్ అంతా దేవునికి చెప్పాలి, ప్రభువా ఇదిగో ఈ వీటిని బట్టి ఇలా చేయడాన్ని బట్టి. ఎందుకంటే కండెమ్నేషన్ అంటే ఇదిగో నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు ఇలా చేస్తే ఎలా ప్రార్థన చేస్తావని మనం ప్రార్థన చేయడానికి బుక్ దింగ్లోనే లేదంటే బైబిల్ దింగ్లో మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇప్పుడే అలా తిట్టేశాం, ఇప్పుడే అలా చేసాం, బైబిల్ చదివితే మాత్రం దేవుడు వింటాడు ఏంటి అనిపించి చదవడం మానేస్తాం. కానీ అది అపవాది చేసేటటువంటి క్రియ. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అయితే నీకు బోధిస్తాడు, నిన్ను సరి చేస్తాడు, నిన్ను ఎక్విప్ చేస్తాడు, బలహీనతల నుంచే నిన్ను పైకి లేవనెత్తుతాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది ఎందుకు ఆ యోహాన్ ఒకటో యోహాన్లో ఉంటుంది, మనము ఆయన మన పాపములు ఒప్పుకున్నలా ఆయన రక్తం మనల్ని పవిత్రులుగా చేయను. సో ఈచ్ టైం మన జీవితంలో ఎలాంటి మిస్టేక్ ఉన్నా మనం రావాల్సింది క్రీస్తు దగ్గరికి, కానీ మనల్ని మనం క్లీన్ చేసుకొని మన పరిశుద్ధతతో దేవుని దగ్గరికి రావాలని ఎప్పుడు ట్రై చేయకండి. ఎందుకంటే మనం ఎప్పుడు మనం మనల్ని మెప్పించుకోవచ్చు, మేబీ వాళ్ళతో చూసో వీళ్ళతో చూసో ఓకే వాళ్ళకంటే నేను పర్ఫెక్ట్ అని, బట్ దేవుడు నీ నీతిని బట్టి నీ ప్రార్థన వింటలేదు, లేదంటే నీ అపరిశుద్ధతను బట్టి నీ ప్రార్థన వినకుండా ఉండట్లేదు. కానీ దేవుడు ఈరోజు నిన్ను నన్ను తన బిడ్డలుగా చూసుకున్నాడు కాబట్టి ప్రతి విషయంలోనూ కూడా ఆయన ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే నిన్ను ప్రతి విషయంలో సరిచేసి అలాగని చెప్పి అదే అంటుంది. నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉన్నప్పుడు కూడా దేవుడు అలాగే ఉంటాడా అంటే అలాగే ఉంటాడు. కానీ ఆయన ఇచ్చేటటువంటి ప్రొటెక్షన్ని నువ్వు పొందుకోవడానికి నువ్వు తప్పిపోతావు. ఎందుకు? తప్పిపోయిన కుమారుడు తండ్రిని వదిలి వెళ్ళిపోయాడు కాబట్టి. దేవుడు ఆజ్ఞ, దేవుడి మాట, దేవుని ప్రొటెక్షన్ని తప్పించుకొని వెళ్ళాడు కాబట్టి అలాంటి జీవితంలో ఎంటర్ అయ్యాడు. ఈరోజు దేవుని వాక్యాన్ని లేదంటే దేవుని మాటకు వ్యతిరేకంగా చేసే మనం అందరం కూడా ఆయన కంచిన దాటి బయటికి వెళ్తున్నాం. సో ప్రొటెక్షన్ అనేది మనకి ఉండదు కాబట్టి దాని తాలూకు క్రియాఫలాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే మనం తిరిగి దేవుని దగ్గరికి వస్తామో, నీ జీవితంలో నువ్వు చేసిన దాన్ని బట్టి కాదు కానీ తిరిగి దేవుని దగ్గరికి రావడాన్ని బట్టి విడుదలని అనేది చూడగలుగుతాం. సో విడుదల అనేది నీ జీవితంలో నువ్వు వదిలేసిన దాన్ని కాదు, తిరిగి దేవుని దగ్గరికి రావడాన్ని బట్టి అది విడుదల పొందుకోవడం అనేది జరుగుతుంది. అందుకనే ఇంగ్లీష్ వర్షన్లో క్లియర్గా ఉంది ఏంటి, నీ డిఫికల్ట్లో నువ్వు కనుక ఆయనకి మొరపెట్టినట్లయితే, నీకు తెలుగులో మాత్రం నువ్వు ఇరుకులో మొరపెడితే విశాలంకి వెళ్ళినప్పుడు అన్న అర్థం వస్తుంది, ఇంగ్లీష్లో అలా లేదు. నువ్వు ఎప్పుడైతే మొరపెడతావు ఇమీడియట్గా సంఖ్యలన్నీ విడుదల చేయబడతాయి. కాబట్టి మనం దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ హెబ్రిల్కి రాసిన పత్రికను చూడండి, మనం ఇప్పుడు దాకా చదివారు కదా, 4:16, కనుక మనము కనికరపడి సమయోచితమైన సహాయం కొరకు కృపనందునట్లు ధైర్యముతో కృపాసనమునకు చేరుదము. ఎప్పుడైతే దేవుడు మనకు మన ఆయన కృప మనతో ఉందో, మనం ఆయనతో నడుస్తాం, ఆయనతో ఎప్పుడు మనం నడుస్తూ ఉంటామో, ఆయన మనపక్షంగా ఉంటాడు, ఆయన మనపక్షంగా ఎప్పుడు ఉంటాడో మన జీవితంలో దేవుని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి విషయాన్ని కూడా ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే మన జీవితంలో అనుమతించబడిన ప్రతి పరిస్థితి కూడా సమకూడి జరుగుతుందని నువ్వు నేను నమ్ముతూ ఉంటామో, అప్పుడు మనకి ఏది కూడా అర్థంగా ఉండదు, ఏది కూడా బాధగా ఉండదు, ఏది కూడా ఇబ్బందిగా ఉండదు. అలాంటప్పుడు మనకు వచ్చిన డిఫికల్ట్స్ని బట్టి దేవుని దగ్గరికి ఈ మాట ఏమని చెప్తుంది అంటే ధైర్యంతో కృపాసనం దగ్గరికి వస్తాం. ఎందుకంటే దేవునితో నీకున్న సహవాసం ఒక నిబ్బంది రంగులో ఒక పెయిన్ రంగులో నిన్ను దేవుని దగ్గరికి తీసుకొస్తుంది. ఎందుకంటే ప్రభువా దీని నుంచి నేనేం పొందుకోబోతున్నాను నాకు నేర్పించు అని. నువ్వేదైతే తీసేయమని ఏదైతే వద్దనుకుంటున్నావో దాని విషయంలో నువ్వు అడగవు, ప్రభువా ఈ పరిస్థితి ద్వారా నేను ఏం నేర్చుకుంటున్నానో నాకు నేర్పించు అని చెప్పేసి. అందుకనే శ్రమ పరీక్ష, పరీక్ష ఓర్పు, ఓర్పు నిరీక్షణ. సో ప్రతి విషయంలోనూ అలర్ట్నెస్ మనకి ఎందుకు ఉండాలంటే, ఒక జీవితంలో మన జీవితంలో సంతోషం వచ్చినా కష్టం వచ్చినా మనకి అలర్ట్నెస్ ఉండాలి. ఎందుకు దేవుడు నీ జీవితంలో దీన్ని అనుమతించాడు అని చెప్పేసి ఆ విషయాన్ని మనకి అర్థం అవ్వాలి అంటే మనం ఏం చేయాలి, ప్రతి విషయంలోనూ కాన్ఫిడెన్స్ ఉండాలి. దేవుడు నాతో నాలో ఉన్నాడు కాబట్టి నేను చేసేటటువంటి ప్రతి ఆలోచన ఆయనకు తెలుసు కాబట్టి, నా కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితి ఆయనకు తెలుసు కాబట్టి. మనకు మాత్రం ప్రాబ్లంలో ఉన్నప్పుడు ప్రభు ఎక్కడెక్కడెక్కడ అని ఎతికినట్టు చుట్టుపక్కల చూసేస్తాం, కానీ మనకు నచ్చినట్టు బతుకుతున్నప్పుడు మాత్రం అసలు ప్రభువే లేనట్టు ఉంటుంది. మన ఆలోచన కానీ మనం ఉండే పద్ధతి కానీ అసలు ఇక్కడ ప్రభువే లేనన్నట్టు ఉంటుంది. అప్పుడు మనం కరెక్ట్గా ఆలోచిస్తున్నట్ట, రాంగ్గా ఆలోచిస్తున్నట్ట? నిజంగా ఎప్పుడు నీతోనే ఉన్నాడు అని అంటే డెఫినెట్గా నీకు అర్థమవుతుంది. డిఫికల్ట్స్లో కూడా నాతోనే అర్థమవుతుంది, ఇదిగో నిజమే నా పక్కనే ఉన్నాడు అని. ఎప్పుడు మనతోనే ఉన్నాడన్న ఎక్స్పీరియన్స్లో మనం అంటే అలాంటి అనుభవంలో ఎవ్రీడే ప్రతిరోజు మనం బ్రతకడానికి ఇష్టపడినట్లయితే అప్పుడు నీకు అర్థమైంది ఆయన నీ పక్షంగా నా పక్షంగా ఉంటాం అన్న విషయం నీకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే ఎవ్రీడే. ఇదిగో మనం అంటున్నాం కదా, ప్రభు నీ హృదయంలో ఉన్నాడనే విషయం చెప్పుకోవడానికి బాగానే ఉంది, ఇంకొకరికి ప్రసంగించడానికి బాగానే ఉంది, నీ హృదయంలో లేదంటే నా హృదయంలో అంటే నమ్మడానికి కష్టంగా ఉంటుంది. ఎందుకు? ప్రసంగం చేయడం చాలా ఈజీ, వాక్యం చదవడం చాలా ఈజీ, బట్ దాని మీద నిలబడడం అంటే మాత్రం చాలా కష్టం కాదు. ఎందుకు కష్టంగా అనిపిస్తుంది అంటే అప్పుడే ట్రై చేస్తాం కాబట్టి, రోజు చేస్తే ఈజీ అవుతుంది. సో ఇందాక మనం అనుకున్నట్టు నోట్లో ఏళ్ళు వేసుకుంటారు, అదే నోట్లో ఏళ్ళు చిగుతూ ఉంటారు కదా. ఎంత వయసు వాళ్ళు చేస్తారు? పెద్దోళ్ళు కూడా ఇంట్లో తలుపులు వేసుకొని చేస్తారు. అది ఎలా మానేయాలి? ఇలా అలా తీస్తారు వాళ్ళు, ఎవరు రోజంతా పెట్టుకోరు, తీసినా మళ్ళీ పెట్టుకుంటారు. వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా, డిఫికల్ట్ వచ్చినా, టెన్షన్ వచ్చినా నోట్లో వేలేసుకుంటారట. సో ఓకే, సో అది వాళ్ళకి అలవాటు అయింది కాబట్టి. ఇందాక మనం దాన్ని ఏమంటారు, దేవుడు లేకుండా లేదంటే మన ఇష్టం వచ్చినట్టు మనకి ఏంటంటే అవన్నీ అలవాటు అయిపోతాయి. ప్రాబ్లం వచ్చినప్పుడే ప్రభువా ఎక్కడున్నాడు ఎక్కడ ఉన్నాడు అని ఎదికేయడం, ప్రాబ్లం ఏం లేకపోతే మాత్రం మన ఇష్టం. ఇంట్లో మీ ఆయనతో మీరు మాట్లాడేటప్పుడు దేవుడు అక్కడ ఉండడు, మీ ఆవిడతో మీరు మాట్లాడేటప్పుడు దేవుడు అక్కడ ఉండడు, నీకు నచ్చింది చేసేటప్పుడు దేవుడు అక్కడ ఉండడు. కానీ మీ ఆయన మిమ్మల్ని కొడుతుంటే మాత్రం ఇమీడియట్గా ప్రభువా ఎక్కడా అప్పుడు వచ్చేయాలి ఆయన. అంటే మనం కోరుకుంటే ప్రత్యక్షం అవ్వాలి వద్దు అంటే రాకూడదు. కానీ దేవుడు అలా చేయలేడు. ఇందాక యూత్లో కూడా చెప్పాం, దేవుడు కష్టంగా ఉంటుందంట. ఏంటి, తలుపు దగ్గర ఉండి పిలుస్తాం అంటే మనం ఏమనుకుంటాం, తప్పు చేయంగిలోనే ప్రభు వెళ్ళిపోతాడు అనుకుంటాం, మళ్ళీ సండే రాంగిలోనే లోపలికి వచ్చేస్తుంటాడు. ఇంకా అప్పుడు ఆల్మోస్ట్ దేవుడికి రోజు పని ఏంటి, వాకింగే. ఎందుకంటే కూర్చొని ఏం కదా, మనకు నచ్చినట్టు చేసినప్పుడేమో ఆయన బయటికి తోసేస్తాం, ప్రభు కొద్ది టీవీ సీరియల్ చూడాలి అది కదలే సరే. మరీ పర్సనల్గా అంత సింపుల్ విషయాలు మాట్లాడకూడదు. మనకు నచ్చినప్పుడు చేసినప్పుడు మాత్రం ప్రభు కొద్దిగా బయటకు వెళ్ళి వచ్చినది ఈ ఛానల్ చూస్తాం ఇది చూస్తాం, లేదంటే పలాని చూసుకోవాలి, లేదంటే కొద్ది కలరింగ్ వేయాలి మీకులే బయటకు వెళ్ళి అంటాం. మళ్ళీ అన్న పిలవంగులు క్యాంప్ అని అనగానే ప్రభు మరి ఎలాగైనా అభిషేకించు, నేను చేసే పాటల్లో ఉండు, నేను చేసే వాక్యంలో ఉండు, ప్రభు వచ్చేయాలి అంటే మనం పిలిస్తే రావాలి వద్దంటే ఎప్పుడు కూడా మనం కోరుకోము. కానీ ఆయన మాత్రం ఎప్పుడు నీతోనే ఉంటానంటే వాక్యం ఏంటంటే బాగానే ఉంది. కానీ నిజంగా మనం కోరుకుంటామా? నిజంగా నువ్వు కోరుకుంటే మనం ఆలోచించేటప్పుడు మనం పనిచేసేటప్పుడు అమ్మ ఒకరోజు వాక్యం వినంగలోనే చేయింగ్లోనే ప్రాక్టీస్ చేయడానికి దాని ఒక్కరోజులో రాదు. కానీ మనకు ఆ కాన్షియస్నెస్ రావాలంటే ఎస్ దేవుడు నిజంగా నాతోనే ఉన్నాడు అని వాక్యం చెప్తుంది అని నమ్మడం మనం చేయగలిగితే నీ పక్షాన ఉన్నాడన్న విషయం నీకు అర్థమైంది. లేకపోతే నువ్వేమనుకుంటావంటే నీకు కష్టం వచ్చి ఇబ్బందులు వచ్చి లేదంటే మీ ఆయన ఓ చితికేస్తున్నప్పుడు ఓకే ప్రభు చెప్పాడు నా పక్షంగా ఉన్నాడని కొట్టినప్పుడా? అప్పుడే కాదు, ఎప్పుడు ఉంటాడు. ఎప్పుడు ఉంటాడన్న విషయం నీకు తెలిస్తే ఆ వ్యక్తి నిన్ను సరిగా చూసుకున్నప్పుడు నీకు తెలుస్తుంది దేవుడు నా పక్షంగా ఉన్నాడు కాబట్టి ప్రభు దీని నుంచి నువ్వు నాకేం నేర్పిస్తున్నావు అని మనం ప్రార్థన చేస్తాం. లేకపోతే ఆయన మార్చే ఆయన మార్చే లేదంటే ఆవిడ మార్చే అని చెప్పేసి పాస్ పాస్టర్ గారికి వచ్చి చెప్పేస్తున్నాను, పాస్టర్ గారు చూడండి ఈవిడ ఇలా చేస్తుంది అని చూడండి, ఆయనకి ఇదే పని, ఆయనకి పెళ్ళి అవ్వలేదు కానీ బోల్డ్ కోవాలి, మొగుడికి పెళ్ళడానికి ఆడదే గోల ఆవిడదే గోల, బట్ ఆయనకు మాత్రం అన్నీనో. ఎప్పుడైతే మనం దేవుడు నిజంగా నీ జీవితంలో ఉంటే ఆయనకు చెప్తాం, ప్రభు సహాయం చేయి, ఎందుకు ఇలాంటి భర్తను నేను ప్రేమించాలి, ఎందుకు ఇలా అని మనం అనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడికి ప్రభు ఆ వ్యక్తిని ప్రేమించడం నాకు నేర్పించ, ఆ స్త్రీని ప్రేమించడం నాకు నేర్పించని, ఎప్పుడైతే మనం అడుగుతామో దేవుడు మన పక్షంగా ఉంటాడు కాబట్టి, సమకూడి జరుగుతూ ఉంటాయి కాబట్టి. చాలా సింపుల్, అందులో నుంచి బయటికి రావడం అన్నది. ఎందుకంటే నువ్వు విడుదల కోరుకోవడం కంటే దేవుడు నిన్ను ఎలా మారుస్తున్నాడు అన్నది నువ్వు నేను చూస్తున్నాం కాబట్టి. ఒకసారి యెషయా గ్రంథం యాభై ఒకటి రెండు మూడు చూడండి. చాలమ్మా చాలు, ఆ వాక్యాన్ని అందరు చదవండి. యెషయా 51:2-3 రెండవ వచనమే చదవండి, దాని గురించి చెప్పండి. చెప్పాలి సో చాలమ్మా. ఇంకా బాయ్స్ అండ్ జెంట్స్ చెప్పండి ఆ వాక్యం. ప్రసాద్ చెప్పు ఆ వాక్యాన్ని చెప్పమంటాను. సో ఎగ్జాక్ట్, సో దేవుడు మీకు ఇదే వాగ్దానాన్ని ఇస్తే మీకు ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇంకెందుకంటే పిల్లలు ఆల్రెడీ ఎక్కువైపోయారు వద్దులే అంటారా? సరే, పిల్లల గురించి కాదులే, ఏదైనా విషయం. సో అబ్రహాం ఏం చేశాడు? అబ్రహాం జీవితంలో దేవుడు అసలు ఎందుకు పనిచేశాడు? చెప్పాలి, నమ్మితే నమ్మాడని ఆయనకి ఎలా తెలుసు? మాట్లాడాలి కొద్దిగా, లేట్ నైట్ కదా, కొద్దిగా మాట్లాడండి. చెప్పండి అమ్మా, అబ్రహాము దేవుడు నమ్మాడనే విషయం దేవుడికి ఎలా తెలుసు? సరే, నీకెలా తెలుసు ఆయన నమ్మాడనే విషయం? అబ్రహాము దేవుడు నిన్ను నమ్మిననే విషయం నీకు ఎలా తెలిసింది? సరే, అబ్రహాము స్టార్టింగ్ నుంచి ఆలోచించి చెప్పండి. వెళ్ళారు, వెరీ గుడ్. ఇంకా సో అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు, నీకు ఉద్యోగం లేదు, నువ్వు బాగా చర్చికి వస్తున్నావు, నీకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి చర్చికి వస్తున్నావు కాబట్టి నిన్ను మంచి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని పంపిస్తాను నురా అని చెప్పించాడా. అవును, నేను అడుగుతుంది అందుకనే. సో ప్రాబ్లమ్స్ ఉన్నాయని పిలవలేదు. నీకున్నటువంటి నువ్వు ఊరు సెటిల్ అయినా మంచి కంఫర్టబుల్గా ఉన్న ప్లేస్ మొత్తాన్ని అంతా వదిలేసి నువ్వు రా అంటే వచ్చాడు. ఎక్కడికి కూడా చెప్పలేదు, క్వశ్చన్ చేయలేదు ఎగ్జాక్ట్లీ. సో కానీ ఈరోజు మనకి పెయిన్ వస్తే మాత్రం నాకు చెప్పు ప్రభు ఎందుకు వచ్చిందో, నేను నువ్వు భరిస్తాను. వి వాంట్ రీజన్స్. దేవుడు నీ పక్షంగా ఉన్నాడు ప్రతి విషయంలోనూ, సమస్తము సమకూడి జరుగుతున్నాయని కనుక నువ్వు నమ్మితే థ్యాంక్ యూ ఫాదర్. నీకు తెలిసే జరుగుతుంది కాబట్టి నాకు ఇంకా ధైర్యంగా ఉంది. చాలు, నీకు తెలుసు, నేను రెడీ, నేర్పించు, నడిపించు. నోవాహు దేవునితో కూడా నడచను. కాబట్టి కృప అంటే బాగుంటుంది, నాకు చాలా ఇష్టమైంది, నేను ఎక్కువ ప్రేమించేది. ఎందుకంటే ఆ కృప వల్లే నేను ఈరోజు రక్షించబడ్డాను అని అంటే ఈరోజు ఇక్కడ నిలబడ్డాను అంటే. సో ఉన్న కంఫర్టబుల్ ప్లేస్ నుంచి ఆ ప్లేస్కి నడిచాడు. దేవుడు నమ్మాడు అప్పుడు, ఏమని, వీడు నన్ను నమ్ముతున్నాడు అని. సెకండ్ టైం డబ్బులు ఫుల్గా విస్తరించిపోయింది, ఇంకా అక్కడ పట్టడం లేదు లోతుతో కలిపి ఉన్నప్పుడు. అప్పుడు అబ్రహాం అంటాడు, ఇదిగో కుడివైపు నువ్వు వెళ్తావా, నేను ఎడమ వైపు వెళ్తాను, నువ్వు ఎడమ వైపు వెళ్తావా, నేను కుడివైపు వెళ్తావని. కానీ ఈరోజు మనం భాగాలు ఎలా తీసుకుంటాం, ఒకటి పిచ్చి పొలం ఒకటి మంచి పొలం ఉందనుకో, నువ్వు పెద్దోడివి ఏం చూసి వేసుకుంటాం. మీకు మంచి ఎక్కువ సెంట్లు మీకు వస్తే ఇంకోళ్ళు తక్కువ వెళ్తాయి, మీరు ఎక్కువ కోరుకుంటారు తక్కువ కోరుకుంటారు, మంచిది చెడ్డది రెండు, మంచిది చెడ్డది కాదు, ఏమనాలి ఎక్కువ తక్కువ అనాలి. సరే మన భాషలో ఒకసారి నేను అంటాను, ఎక్కువ లాభం వచ్చేది కోరుకుంటావా తక్కువ లాభం వచ్చేది కోరుకుంటాం. స్పిరిచువల్ అయితే స్పిరిచువల్ ఇది కరెక్ట్, స్పిరిచువల్ అయితే రెండు లాక్కుంటాం. అబ్రహాం మాత్రం దేవుణ్ణి కోరుకున్నాడు. ఎలాగంటారా, నువ్వు ఇటెళ్తే నేను ఇటెళ్తాను, నువ్వు ఇటెళ్తే నేను అటెళ్తాను అంటే దేంటి దాని నమ్మకం? నేను యెహోవాతో నడుచుచున్నాను కాబట్టి నేను వెళ్ళు, ప్రతి ప్రదేశము కూడా ఆశీర్వదించబడినదే అని ఆ రోజు దేవుడు నమ్మాడు. ఎస్, హీఈస్ బిలీవింగ్ నన్ను నమ్ముతున్నాడు అని. అండ్ థర్డ్ వన్, పిల్లలు లేరు అంటే ఇసుక చూపించాడు, పైన నక్షత్రాలు చూపించాడు, ఇన్ని చూపించాడు, అన్ని చూపించాడు, ఫైనల్గా వన్ డే బాబు కూడా వచ్చాడు. సో లాస్ట్ టెస్ట్ కూడా కాదులే, ఆ తర్వాత ఉండి ఉంటుంది. అండ్ నాకు ఇచ్చేయమన్నప్పుడు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఏమడ్డాడు? సిద్ధపడ్డాడు. ఆ రోజు దేవుడు అనుకున్నాడు, ఎస్, వీడు నన్ను బిలీవ్ చేస్తున్నాడు అని. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, బైబిల్ టీచర్స్ చెప్పాలి, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, దేవుడు నిన్ను నన్ను ఎలా నమ్మాలి? నువ్వు దేవుడు నిన్ను నమ్మావు అనే విషయం, దేవుడు నిన్ను నన్ను ఎలా నమ్మాలి? ఏ దేన్ని చూసి ఎస్ ఈ అమ్మాయి నన్ను నమ్ముతుంది, ఇదిగో ఈ అబ్బాయి నన్ను నమ్ముతున్నాడు. దేవుడు నమ్ముకోండి అని చెప్పడం చాలా ఈజీ, నమ్మడమే కష్టం. కానీ నమ్మితే మాత్రం దేవుడికి తెలుస్తుంది, నమ్మితే మాత్రం నీ కష్టం కష్టానికి భయపడవు, కష్టానికి దిగులు చెందవు, కష్టానికి చెదిరిపోవు. ఎందుకు? నువ్వు దేవునితో నడుచుచున్నావు కాబట్టి. సో ప్రతి విషయంలోనూ మనకు కావాల్సిన అష్యూరెన్స్ ఏంటంటే దేవుడు నీతో ఉన్నాడన్న విషయం నీకు తెలియాలి. దేవుడు నీతో ఉన్నాడన్న విషయం, దేవుడు నీతో ఉండి ప్రతి విషయంలోనూ నువ్వు దేవుని చిత్తానుసారంగా వచ్చే ప్రతి పెయిన్లోనూ కూడా సమకూడి జరుగుతుంది అని నువ్వు అడిగిన రోజు అడుగుడు మీకు ఇవ్వబడిన ఎనీథింగ్. నీకు ఎందుకు వస్తుందో తెలుసు, అప్పుడు కూడా నువ్వేది ఉంచుకోవని దేవుడు ఆల్రెడీ చూశాడు. కాబట్టి అబ్రహాము ఏది ఉంచుకోలేదని ఆ రోజు గ్రహించాడు. అబ్రహాము ఎందుకు ఆశీర్వాదకారకంగా చేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు తెలుసా?
అన్నిట్లోనూ చూశాడు వీడు దేన్ని ఉంచుకోవటం లేదని కుమ్మరించడం మొదలెట్టాడు. కానీ 100 రూపాయలు 10 రూపాయలు దేవుడు కానుక ఇవ్వాలి అంటే మన క్యాలిక్యులేషన్లు ఉంటాయి, పాలకి ఇవ్వాలి, దానికి ఇవ్వాలి, దీనికి ఇవ్వాలి అని. అలాంటి మనం మన పిల్లల్ని ఏమంటే ఇస్తామా? ప్రభు నువ్వు అనుకున్నట్టే కరుణామయుల్లో అలానే కనపడి మీ అబ్బాయిని ఇచ్చి ఇదిగో సాయంత్రం ఋషికొండ మీదకి తీసుకెళ్ళి మరి ఏదో ఒకటి చేసే అంటే లెగుస్తామా? సతానపో అంటాం డెఫినెట్గా, అంతే కదా. మనం అనుకున్నట్టు మాట్లాడితేనే దేవుడు మాట్లాడినట్టు, ఏమాత్రం తేడాగా అన్నా కూడా ఏసునామా, మళ్ళా ఏసునామాలోనే. ఇందాక ఏదే నువ్వే ప్రార్థన కదా, ఏసునామాలో పో అంటే ప్రభు చుట్టూ చూస్తాడు. దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా మన పిల్లల్ని ఏమి అలా చేయమని అడగట్ల, దేవుడిని నీ అంటే మన పిల్లల్ని దేవుడి చేతిలో పెట్టగలవా అని దేవుడు అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? మన పిల్లల్ని దేవుని చేతిలో పెట్టగలం అంటే మన పిల్లల భవిష్యత్తు మన పిల్లల్ని దేవుని చేతిలో పెట్టగలమా అని అంటున్నాం. కానీ మనకు మాత్రం ఆ ధైర్యం లేదు. సో దేవుడు దేన్ని బట్టి నువ్వు దేవుడిని నమ్ముతున్నావని నమ్మగలగాలి. సో బ్లెస్సింగ్ అనేది చాలా చిన్న విషయం, బట్ బీయింగ్ ఏ బ్లెస్సింగ్ ఆల్సో చాలా పెద్ద విషయం. బట్ దేవుడు ప్రతి ఒక్కరిని అలాగే చేయాలని ఆశపడుతున్నాడు, దాంట్లో వేరొక పద్ధతి లేనే లేదు. మనం ఈ పద్ధతి ఈ ఈ దీని ఏమంటారు ఈ స్టేజ్ అర్థం కానంత వరకు కూడా మనకెప్పుడు ఏంటంటే పిల్లలు కావాలి, పెళ్ళిళ్ళు కావాలి, ఉద్యోగాలు కావాలి, అవన్నీ వస్తాయి. బట్ వాటిని వదులుకోవడానికి సిద్ధపడనంత వరకు కూడా, వదులుకోవడానికి సిద్ధపడడం అంటే వాటికంటే కూడా కుడివైపు ఎడమవైపు కాదు, సారవంతమైంది పిచ్చిది కాదు, లేదంటే నేను ఎక్కడున్నానన్నది కాదు, నీతో ఉన్నానా లేదా అన్న విషయం నీకు అర్థమవునంత వరకు కూడా నువ్వు అడిగినంత 100 రూపాయలో 10 రూపాయలే నీ చేతికి వస్తాయి. ఒకసారి దేవుడి చేతిలో నేనున్నాను, ప్రతిదీ నేను ఆయనదే అన్న విషయం నువ్వు నమ్మగలిగిన రోజు కొదువు ఉండదమ్మా. అర్థమవుతుందా? నువ్వు దేవుడికి 100 రూపాయలు ఇస్తేనే నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడంటే అది ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను నేను, సరే అది వదిలేను. అలాంటిది దేవుడికి నిన్ను నువ్వు ఇచ్చుకుంటా ఆయన ఇంకేం చేస్తాడు? నవనీయు నీవే అనగలో మనకు మామూలుగా అర్థం ఏమైతే వెంటనే తీసేసుకుని పెట్టేసుకోవాలి. మీ అత్తగారు అన్న అనుకో నా ఎన్ని నీయే అని, అఫ్ కోర్స్ ఆవిడకి దగ్గర ఇంత బంగారం ఉండి ఆ ఏముండి ఏడిచింది లేండి అంటారు మామూలుగా అయితే. నిజంగా ఉండి అమ్మా నాదంతా నీదే అన్న అనుకో మనకేమనిపిస్తుంది, ఏమనిపిస్తుంది? ఇచ్చినప్పుడు కదా అని. ఇప్పుడు అందుకని మనకు మోస్ట్ అది టైమ్స్ పిల్లలు లేదంటే కోడలు ఇల్లు అంటారు, ఇస్తుంది ఇస్తుంది అంటది, ఎప్పుడు పోద్ది, పోయేది లేదు ఇచ్చేది లేదని. అవునా? అంతే, దేవుడు మన జీవితాల్లో పనిచేస్తున్నాడు. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి అంటే మనకి ఇమీడియట్గా వాగ్దానం గుర్తుకొచ్చింది. వాగ్దానం నీ జీవితంలో ఉంది, డెఫినెట్గా అది నెరవేరుతుంది. బట్ దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు, వీళ్ళు నమ్ముతున్నారా లేదా, నన్ను నమ్ముతున్నారా లేదా అంటే మనం యాజ్ యూజువల్గా ఆయన్ని వాకింగ్లో ఉంచుతాము. మనకు కావాలన్నప్పుడు పిలుస్తాం, వద్దన్నప్పుడు పోతాం. సండేలు, సాటర్డేలు, ట్యూస్డేలు, హోల్ నైట్లు పిలుస్తాం. తర్వాత నెక్స్ట్ డే ప్రభా నెక్స్ట్ వీక్ ఉంది, ఆ రోజుకి తిరిగి కలుసుకుందాం. టీవీలో ఏం చెప్తారు, తిరిగి వచ్చే వారం ఇదే సమయానికి కలుసుకుందాం అన్నట్టు. కానీ ప్రభు అంటాడు, గోల పెడుతుంటాడు, మనకు అర్థం కాదు. అందుకనే యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయాలి, ఆయన ప్రార్థన చేస్తుంటాడు. ఒరే బాబు అప్పుడప్పుడు కాదు రా, రోజు ఐఎమ్ విత్ యూ అన్న. ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ చేయాలి. రోజు మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారు చెప్పండి, ఇంకా కొద్ది టైమే ఉంది. దేవుణ్ణి ప్రతిరోజు మీ జీవితంలో మీరు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారు చెప్పాలమ్మా. మీకు తెలిసిన విషయమే కదా నేను అడిగింది. చెప్పండి, ప్రతిరోజు దేవుణ్ణి మీరు ఎలాగ ఎక్స్పీరియన్స్ చేస్తారు? అందరూ చేయాలనుకుంటా నేను అనుకోవడం, ఎందుకంటే అది మనకు తెలియదు. ఇంకా దేవుడు నీ జీవితంలో ఉన్నాడన్న విషయం నీకు ఎలా తెలుస్తుంది? ఉన్నాడని దేవుని వాక్యం చెప్తుంది, నీకు అది ఎలా అర్థమవుతుంది? మీకు అలా ఉందా?
సిస్టర్ అంటలేదు, మనకి సమాధానాలు తెలుసు. అంటే ఏంటి కావాలి, అంటే ఏంటి కావాలి, ఎలా ఉండాలో తెలుసు, కానీ అలా ఉండలేము, అలాగా ఉండలేము. సో దేవుణ్ణి మనం అడగాల్సిన ప్రార్థన కూడా అదే, ఈ పరిస్థితిలో ఇలా ఉండాలి ప్రభా. నేను చేసే ప్రేయర్ అదే యాక్చువల్లీ. లాస్ట్ 6 మంత్స్ నుంచి, మరీ ముఖ్యంగా ఆ మ్యారేజ్ సెమినార్ నుంచి దేవుడు నాతో మాట్లాడుతున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, జాయ్ అండ్ హ్యాపీనెస్, సంతోషం సమాధానం అది ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్, అంతేనా, ఆత్మఫలం. పరిశుద్ధాత్మ దేవుడు నాలోనే ఉన్నాడు అని అంటే, నేను ఆత్మఫలం నాలో ఉంది అంటే దాని అభివృద్ధి గురించి నేను ఆలోచించాలి. అంటే ప్రభు సమాధానం సంతోషం నా జీవితంలో భాగం అని వాక్యం చెప్తుంది, దాన్ని ఎలా అభివృద్ధి పరుచుకోవాలి అని నేను చూడాలి. కానీ నేనేమనుకుంటున్నానంటే, నా పరిస్థితులను బట్టి నేను సంతోషంగా ఉండాలా బాధగా ఉండాలని నేను అనుకుంటున్నాను, అవునా? కానీ మనం ఆ విషయాన్ని దేవుడిని అడిగి ఆ పద్ధతిలో ప్రార్థన చేస్తే సమాధానం అంటే ఏంటి, శాంతి అంటే ఏంటి. సో నీ ఎవ్రీడే లైఫ్లో ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్ అంటే ఆత్మఫలం గురించి దేవుడిని అడగండి. మళ్ళీ అన్నకు నచ్చిద్దో లేదో, పాపాలు చేయకుండా ఉండటం గురించి నేను మాట్లాడలేదు, అర్థమైందా? ప్రభు అని నచ్చి చూడకుండా ఎలా ఉండాలి, ఇది కట్టుకోకుండా ఎలా, దాని గురించి నేను మాట్లాడలేదు. ఆదివారాలు మాట్లాడుతున్నాడు కదా అన్న. నేను ఇప్పుడు మీకు చెప్తుంది ఏంటంటే, సమాధానంగా ఉండటం ఎలాగా, ప్రేమగా ఉండటం ఎలాగా దేవుడిని అడగండి. రోజువారీలో నువ్వు అడుగుతా ఉంటే అప్పుడు నీకు అర్థమవుతుంది పరిస్థితి ఎలా ఉన్నా సంతోషంగా ఉండగలుగుతావు, నీ భర్త ఎలా ఉన్నా, నీ భార్య ఎలా ఉన్నా, నీ బ్రదర్ చెప్పినట్టు ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నా కూడా సమాధానంతో ఉంటావు. ఎప్పుడు? నువ్వు అడిగి నేర్చుకున్నప్పుడు. నీ కుటుంబంలో, నీ కుటుంబంలో అంటున్నా, నీ జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, ఆత్మఫలం నాలో ఉంది, సమాధానం. ఒకసారి ఆ గలతీ 5:22 చూడండి. ఆ 3 చాలు మనకి, 5 చాలు అన్నీ మొత్తం మళ్ళీ ఫ్రూట్ సలాడ్ అన్నందుకు 3 చాలు. ఏవేంటి ఈ 3 చూడండి. ప్రేమ, సంతోషం. ఇంగ్లీష్లో ఏంటి ఆ 3? లవ్, జాయ్, పీస్. ప్రేమ, సంతోషం, సమాధానం. సో ఇంట్లో గొడవలు ఏంటి? ఇంట్లో గొడవలు ఎందుకు? భర్త సరిగ్గా చూడలేదనో, భార్య సరిగ్గా చూడలేదనో, అత్తగారులతో గొడవలు. సో ఏం లేదు అక్కడ? ప్రేమ లేదు. సో ప్రేమ లేదు కాబట్టి నువ్వు తాళుకోలేవు, నువ్వు భరించలేవు. నువ్వు భరించలేవు కాబట్టి తట్టుకోవు, తట్టుకోవు కాబట్టి గొడవ అవుతుంది. ఇద్దరు గొడవ పడతారు కాబట్టి అందుకు సమాధానం పోవట్లేదు. సమాధానం ఉంటే, సంతోషం ఉంటే గొడవ రాదనే విషయం నీకు తెలియట్లేదు కాబట్టి మనం గొడవ పడుకుందన్నా అప్పుడు సమాధానం పీస్ వస్తుంది అనుకుంటున్నారు. కాదు, నువ్వు ఎప్పుడైతే కలిగి ఉంటావో నీకు ఇంట్లో గొడవ రాదు. సో నీ కుటుంబ పరిస్థితి యాజ్ ఈజ్గా ఉండగానే నువ్వు ఇప్పుడు దేవుడిని అడగాల్సింది ఏంటంటే, ప్రభు ఇదిగో ప్రేమ సంతోషం సమాధానం నా కుటుంబంలో ఉండి తీరాలి. ఏముండాలి? ప్రేమ సంతోషము సమాధానం నా కుటుంబంలో ఉండి తీరాలి. నా పరిస్థితులు ఏమైనా అవి మారినా కావాలి. ఇవి నాకు నేర్పించాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ఏం కావాలని? ప్రేమ సంతోషం సమాధానం. మొన్న మనం అదేంటిది వాట్సాప్లో చూసాం, అదే దాన్ని ఏమంటారు, డబ్బులు అడుగుతాడు, డబ్బులు కాదు బంగారం అడుగుతాడు. బంగారం అడిగితే బంగారం కావాలని దేవుడిని అడుగుతాడు అనమాట. ఆ పక్కనోడు అంటే బంగారం ఎందుకు రాయంటే, బంగారం బోల్డ్ వస్తే డబ్బులు వస్తాయి కదా, డబ్బులు అని. మరి ఆ డబ్బులు అడగొచ్చు కదరా అంటే, ఆ డబ్బులు 100 కోట్లు అడుగుదామంటాడు. దేవుడినే కదా అడిగేది, 100 కోట్లు ఎందుకు, 100 కోట్లు అడిగంటే సరే 100 కోట్లు అడుగుదాను. సరే 100 కోట్లు వస్తే ఏం చేస్తావు రా అంటే, ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తారు 100 కోట్లు వస్తే? అప్పులు తీరుస్తాం, ఇల్లు కొంటాం, ఇంకా చెప్పండి అమ్మా. 100,000 రూపాయలకి దిక్కు లేకపోతే 100 కోట్లకి చెప్పండి, అవి వస్తే ఏం చేస్తాం? 5 గురు చెప్పండి, పర్లేదు చెప్పండి, మాట్లాడరు. ఏంటి, ఏం చేస్తాం? అపార్ట్మెంట్ కొనుక్కుంటాం, కారు కొనుక్కుంటాం, బ్యాంకులో వేసుకుంటాం, వస్తుంది. ఇంకా అవన్నీ వస్తే ఏమైంది, ఏమొస్తుంది? హ్యాపీ అండ్ కంఫర్ట్ వస్తుంది. డైరెక్ట్గా అదే అడగొచ్చు కదా అంటాడు. సో ఈరోజు మీకు ఎందుకు సమాధానం లేదు? మీ భర్త మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడో, లేదంటే అతను ఇబ్బంది పెట్టకపోతే ఎలా ఉంటుంది? సమాధానంగా ఉంటుంది. అదే అడుగుదాం డైరెక్ట్గా. అది కొడతాడా కొట్టడా, కొట్టకపోతే ఏమైంది? సమాధానంగా ఉంటుంది. అదే అడుగుదాం డైరెక్ట్గా. నీకు అప్పు ఉంది, అప్పుతో ఏమైంది? టెన్షన్ వస్తుంది, భయం వస్తుంది. అప్పు తీరితే ఏమన్నా ఇంకోసారి రాకుండా ఉంటుందా? తెలియదు మళ్ళీ మనకి. బట్ నీకు సమాధానం ఉంటే మాత్రం అదే డైరెక్ట్గా అడుగుదాం. అదే ఫ్రూట్ ఆఫ్ ది స్పిరిట్. సో ప్రతిరోజు మనం ఏం ప్రార్థన చేయాలి? ప్రభువా, నువ్వు నాలో ఉన్నావు కాబట్టి డెఫినెట్గా నాకు ఇదిగో ప్రేమ, శాంతి, సమాధానం. ఇప్పటి వరకు చాలా అడిగాను, అఫ్ కోర్స్ అవి తర్వాత ఇవ్వలే, ముందు మాత్రం ముందు ఇది ఇవ్వు. కొంప తీసి అడిగి ఇది ఇచ్చేసి అసలు రాబోతే లేనిపోయిన ప్రాబ్లం అనుకుంటున్నావు, అవన్నీ వస్తాయి. ముందు ఇది ఎప్పుడైతే వస్తుందో, నువ్వు ఎప్పుడైతే వదులుకుంటావో, ఇవ్వడాన్ని దేవుడు చూస్తాడో. అబ్రహాము ఎలా చచ్చిపోయాడు? అబ్రహాం చనిపోయినా వాళ్ళ పిల్లలు మనం ఇంకా ఇక్కడ ఉన్నాం, మనమే ఇప్పుడు ఆయన సంతానంగా ఉన్నాం. కాబట్టి మనం ఒకసారి వదులుకోవడం, ఒక పిల్లవాడిని వదులుకోవడానికి సిద్ధపడితే అనేక మందిని, అబ్రహాం కూడా అలాంటి స్థితిలోనే. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఉంచినటువంటి పెయిన్, ఇబ్బంది, కష్టంలో మనం ఏం ప్రార్థన చేస్తామంటే, ప్రభువా అవైతే ఉంటే ఉన్నాయి, లేకపోతే లేవు, కానీ నాకు ప్రేమ, శాంతి, సమాధానాన్ని నా కుటుంబంలో, నా జీవితంలో నువ్వు ఇవ్వు, నేను ధైర్యంగా ఉంటాను, సమాధానంగా ఉంటాను, ప్రేమతో ఉంటాను. అప్పుడు మీరు ప్రాబ్లంలు వచ్చిన వాళ్ళందరికీ సమాధానంగా ఉండడం అంటే ఏంటో వాళ్ళకి నేర్పిస్తారు. అప్పుడు ఏ కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా మీరు ఎక్కడా కూడా చెదరరు, మీరు ఎక్కడా కూడా భయపడరు. అప్పుడు మన జీవితంలో ఆత్మఫలం అనేది ఫలించడం అంటే మనకు అదేదో దాన్ని ఏమంటారు, పెద్ద డాక్టర్లా అనిపించదు. మన కుటుంబాలు హ్యాపీగా ఉండడానికి కారణమే దేవుడు మన జీవితం అనే విషయం మనకు అర్థమైంది. అప్పులు లేకపోవడం సమాధానం కాదు, అప్పులు ఉండడం కష్టం కాదు. దేవుడు మన జీవితంలో ఆత్మఫలం ఉండడం లేకపోవడాన్ని బట్టే ప్రాబ్లం ఉండడం లేకపోవడం అనే విషయం మనకు అర్థమైందని ఈరోజు నేను నమ్ముతున్నాను. కాబట్టి అబ్రహాము, మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించండి. ఏంటి మీకు చెప్తున్న మాట? ఇది నాకు చెప్తున్న మాట. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతిని గ్రహించండి. అబ్రహాంకి ఒక వాగ్దానం ఉంది, అబ్రహాంకి ఒక ప్రామిస్ ఉంది, నిన్ను అనేక జన్మలకి ప్రామిస్. మీ తండ్రి అయినటువంటి అబ్రహాము ప్రామిస్ ఈరోజు నీకు కూడా నడుస్తూ ఉంది. నీ తండ్రి ఆ రోజు నిలబడ్డాడు, నీ తండ్రి ఆ రోజు దేవుడిని నమ్మాడు. ఈరోజు నువ్వు నేను కూడా దేవుణ్ణి నమ్మాలి. నమ్మగలిగిన వాడు కాబట్టే ఆ రోజు ఆ పర్వతం మీద కొడుకుని ఇవ్వమంటే సిద్ధపడ్డాడు. ఈరోజు నీ దగ్గర దేవుడు నిన్ను ఇంకా ఏం అడగలేదు, కానీ ఆల్రెడీ లేదన్న దాని గురించి ఏదైతే మనం అనుకుంటున్నామో దాని విషయంలో దేవుడిని అడగాలి. ప్రభువా ఇదిగో నువ్వు నా పక్షంగా ఉండగా నాకు భయం లేదు, అందుకని నాకు ప్రేమ, శాంతి, సమాధానాన్ని నాకు అనుగ్రహించు ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. సో దేవుని కృప మన జీవితాల్లో ఉంది కాబట్టి మనం దేవునితో నడిచేవారుగా ఉండాలి. మీ ఫాదర్ అబ్రహాం అదే చేశాడు, నువ్వు నేను కూడా అదే చేయాలి. సో అబ్రహాము దేవునితో నడిచాడు అన్న విషయాన్ని ప్రభు చూశాడు కాబట్టి ఈరోజు ఆయన బిడ్డలుగా, ఆయన వారసులుగా మనం కూడా అలా నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమెన్. సో ఈరోజు నీ జీవితంలో ఉన్న పెయిన్, నీకు కష్టం, ఇబ్బంది రేపొద్దున నీకు అదేమి ఇస్తుంది? ఒక ఫలాన్ని ఇస్తుంది, అదే ఆత్మఫలం, అది ప్రేమ, శాంతి, సమాధానం. దీన్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మంత్ ఇక్కడ టెస్ట్ అని చెప్పండి. నేను ఇప్పుడు నేనే చెప్పాను కాబట్టి నేను నీకు చెప్పలేకపోతున్నాను. మీరు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత చెప్పండి. ఆ ప్రార్థన చేసిన తర్వాత దాన్ని నేను అనుభవిస్తున్నాను కాబట్టి ఈరోజు ఇక్కడ నిలబడి చెప్పగలుగుతున్నాను. ఆమేన్.